సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 19వ అధ్యాయం 31వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. సో ముందుగా మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే. నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యానామినే ఘోరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్యైవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో మనము చూస్తున్నాము, సో ఈరోజు చర్చించుకుంటాము మైత్రేయ ముని, ఇంకా తర్వాత సూత గోస్వామి, ముఖ్యంగా సూత గోస్వామి వర్ణిస్తారు ఈ యొక్క విశేషత, ఈ యొక్క లీల శ్రవణం చేయడం ఒక మహాత్మ్య, దాని యొక్క ఫలశ్రుతి. సో మనం చూద్దామంట. మైత్రేయ ఉవాచ ఏవం హిరణ్యాక్షం అసహ్య విక్రమం ససాధ్యయిత్వా హరిరాదిశుకరః జగామలోకం స్వఖండితోత్సవం సమాధిత పుష్కర విస్తరాదిభిః. తో ఇక్కడ ఇప్పుడు మైత్రేయముని ఈ యొక్క మొత్తం లీలని విదురుడికి వర్ణిస్తున్నారు. సో ఇప్పుడు ఆ లీల సమాప్తమైన తర్వాత, అంటే ఇక్కడ ఇటువంటి ఈ హిరణ్యాక్షుణ్ణి వధించిన తర్వాత భగవంతుడు ఎవరైతే ఆదిశూకర అవతారం ఇక్కడ ఇచ్చారు, అవునా, మొదటి అంటే ఆదిశూకర అంటే శూకర అన్నిటికీ ఆయనే మూలం. సో భగవంతుడే ఆదిశూకర కూడా, ఆది పురుషం ఎలాగో. సో ఈ భగవంతుడు ఆదిశూకర అవతారమైన భగవంతుడు మళ్ళీ తన ధామానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఎటువంటి ధామం అంటే అక్కడ అఖండితోత్సవం అంటే నిరంతరంగా ఉత్సవాలు జరిగే ఆ ధామానికి వెళ్ళిపోయారు. ఏ ధామం అయితే ఎంతోమంది దేవతలు, బ్రహ్మదేవుడు కూడా దాన్ని వర్ణిస్తారు, గుణగానం చేస్తారు, పూజిస్తారు, అంటే ఆ వైకుంఠ ధామంలోకి. సో భగవంతుడే అన్నిటికీ ఆది, ఆది శూకరే కాదు, ఆది పురుషమే కాదు, అన్నిటికీ ఆద్యం అని కూడా, ప్రాధ్యమని అర్జునుడు భగవద్గీతలో భగవంతుడిని వర్ణిస్తారు, బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు ఆది పురుషం అని వర్ణిస్తారు, భగవంతుడు స్వయంగా చెప్తారు మత్తః సర్వం ప్రవర్తతే, అన్నీ కూడా నా నుంచే ఉత్పన్నమయ్యాయి. ఈ సృష్టిలో ఏదున్నా సరే, ఏ జీవైనా సరే, ఏ ప్రాణైనా సరే, ఏదైనా సరే, మొత్తం సృష్టి నా నుంచి ఉత్పన్నమైంది కనుక ఆయన కారకుడు, కనుక ఆయనే ఆది అన్నిటికీ. సో ఆ విధంగా భగవంతుడు ఇక్కడ ఆదిశుకర రూపంలో వచ్చిన లీల చేసిన లీలను గురించి చెప్పారు. ఇంకా ఆ వైకుంఠధామం యొక్క గొప్పతనం కూడా అఖండితోత్సవం, అఖండితోత్సవం అంటే అక్కడ ఏమాత్రం నిరంతరం ఆ అంతరాయం లేకుండా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అసలు ఉత్సవం అంటే ఏంటంటే అదొక ఉత్సవం ద్వారా ఒక ఆనందాన్ని ఒక వ్యక్తి కొంతమంది భక్తులు కానీ వ్యక్తం చేసేది, ఆనందాన్ని పంచుకొని ఆనందాన్ని పెంపొందించి ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధి విధానం ఒక ప్రాసెస్, అదే ఉత్సవం. సో ఉత్సవం అంటే ఏంటంటే తన ఆనందం ఎవరు వ్యక్తం చేసే పద్ధతి. సో అందరికీ ఇది చాలా ఆనందదాయకంగా ఉండేది అనమాట. అంటే అలా అక్కడ ఎప్పుడూ ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు అక్కడ అందరూ ఆనందంగా ఉంటారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటారు, రకరకాల ఉత్సవాలు చేస్తూ ఉంటారు. సో మనం ఏదైనా ఉత్సవం చేస్తాం మందిరంలో కానీ ఇంట్లో కానీ, ఎందుకు అంటే ఏదో ఒక మంచి ఆనందాన్ని వ్యక్తం చేయడానికి, ఇంకా నలుగురితో పంచుకోవడానికి. సో అలా అలాంటి ఆనందం అక్కడ ఎప్పుడు వైకుంఠ లోకాల్లో ఎప్పటికీ ఉంటుందంట నిరంతరంగా. సో అటువంటిది, అందుకే బ్రహ్మదేవుడు మిగతా దేవతలు కూడా వైకుంఠ లోకాలని గుణగానం చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా స్వర్గలోకంలో అక్కడ కూడా ఎంతో ఆనందం ఉంటుంది, భౌతిక ఆనందం, కానీ అది కూడా లిమిటెడే. అంటే కొంతసేపు కొన్ని సమయాల్లో మాత్రమే లభ్యమవుతుంది. కానీ ఆధ్యాత్మిక ఆనందం భగవద్ధామంలో ఉండేటటువంటిది కాదు. అందుకనే దేవతలు ఇంకా బ్రహ్మదేవుడు కూడా గుణగానం చేస్తారు వైకుంఠ లోకాన్ని. సో మనం మనుష్య లోకంలో ఉన్న మన మానవులం అనేది ఇంకా మనకి తప్పకుండా మనం గుణగానం చేయాలన్నట్టు, అటువంటి దేవతలు గుణగానం చేస్తున్నప్పుడు అని అర్థం అన్నమాట. మయా యతానూక్తవవాదితే హరే కృతావతారస్య సుమిత్ర చేష్టితం యథా హిరణ్యాక్ష ఉదార విక్రమో మహామృదే క్రీడనవన్నిరాకృత. సో ఇక్కడ మైత్రే ముని విదురుడికి ఏం చెప్తున్నారంటే, నేను ఇప్పటివరకు నీకు భగవంతుడు ఎలా ఈ వరహ అవతార రూపంలో వచ్చి ఇలా ఎంతో గొప్ప శక్తివంతమైన అసురుడైన హిరణ్యాక్షుడిని ఎంతో సునాయాసంగా ఆడుతూ పాడుతూ ఒక క్రీడా క్రీడానవన్నిరాకృత, ఆయన్ని ఎలా చంపేశారంటే ఆడుకుంటూ ఆడుకుంటూ చంపేశారు ఆటల్లోనే. సో అటువంటి ఈ లీలని నేను ఇప్పుడు నీకు ఎలాగైతే నేను మయా యథానుక్తం, నేను ఎలాగైతే పరంపరలో నా గురువుల నుంచి విన్నానో అదే విధంగా ఏదైతే నేను విన్నానో అదే నీకు ఇక్కడ తెలియజేశాను అని ముందు కూడా ఈ విషయం చెప్పారు వేరే సందర్భాల్లో కూడా మైత్రేయముని విదురుడికి. సో ఇది ఒక ముఖ్యమైన విషయం అన్నమాట. ఎలా విన్నామో అలా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ప్రభుపాద గారు మొదటిలోనే రాస్తారు. సో మనము మొదటి స్కందంలో కూడా రాస్తారు విషయాన్ని, అక్కడక్కడ కూడా రాస్తారు. సో ఒకటేంటంటే మనము ఇక్కడ ఎలాగైతే మైత్రేయము నేను చెప్తున్నానంటే, నేను ఎలా విన్నానో అలా చెప్తున్నానంటే, నా సొంతంగా నేనేమి స్టోరీ చెప్పట్లేదు, నేను సొంతంగా నా కవిత్వం ఏం చేయట్లేదు, లేకపోతే నా సొంతంగా నేనే తాత్పర్యం ఇవ్వట్లేదు, నేను నాకు ఏ విధంగా సో నేను ఏ విధంగా చెప్పాలనుకుంటానో నాకు తోచిందే చెప్పట్లేదు, కానీ ఏది నేను పరంపరలో విన్నానో అదే విషయాన్ని ఎలా అయితే నేను విన్నానో అదే మీకు నేను తెలియజేస్తున్నాను అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో అది పరంపర అంటే, మనం ఎలా గురువుల దగ్గర నుంచి విన్నామో అలాగే చెప్పడం, మన సొంత తాత్పర్యాలు. అందుకనే ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడు సరిగ్గా పరంపరలో వినాలి, తర్వాత అదే విషయాన్ని చెప్పాలి. సో ఆ విషయం అనేది ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి మళ్ళీ చెప్తారు, అప్పుడు చూద్దామంట. ఇంకో దగ్గర కూడా పాయింట్ వస్తుంది. సో నెక్స్ట్ చూద్దాం సూత గోస్వామి. ఇప్పుడు ఇది సూత గోస్వామి, ఇప్పుడు ఈ సంవాదం కూడా మైత్రేయ విదుర మైత్రేయ మధ్యలో జరిగే సంవాదం కూడా ఏం జరిగిందంటే, అసలు సూత గోస్వామి శౌనకాదృశ్యులకు చెప్తున్నారు. అవునా? సూత ఉవాచ ఇతి కౌశారవాఖ్యాతాం ఆశ్రుత్యా భగవత్ కథాం షట్టానందం పరం లేభే మహాభాగవతో ద్విజ. సో శ్రీ సుదేవ స్వామి ఏం చెప్తున్నారంటే, షట్ట షట్ట అంటే ఇక్కడ విదురుణ్ణి. సో ఇక్కడ సుత గోస్వామి ఏమంటారంటే, అందరు శ్రవణకాదృశులకి, ఓ నా ప్రియమైన బ్రాహ్మణులారా, ఈ విదురుడు ఎవరైతే మహాభక్తుడో, భగవంతుడు యొక్క శుద్ధ భక్తుడో, ఇలా భగవంతుడి లీలాల్ని శ్రవణం చేసిన తర్వాత ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించి అలా ఈ మైత్రేయ నుంచి విన్నాడు కనుక ఇలా ఆధ్యాత్మిక అనుభూతిని అనుభవించగలిగాడు. ఒకటి ఏంటంటే ఆయన కూడా మహాభక్తుడు, ఇంకొకటి ఏంటంటే మైత్రేయ ముని పరంపరలో వచ్చిన ఆయన దగ్గర నుంచి విన్నాడు కనుక. సో తద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని అనేది అనుభవించారు. ఈ విషయాలు చాలాసార్లు చెప్తారు ప్రభుపాదుల వారు. మనం ఈ సత్సంగంలో కానీ శ్రీమద్భాగవతం శ్రవణంలో కానీ మంచి ఆధ్యాత్మిక అనుభూతిని అనుభవించాలి అంటే మనము, ఒకటి మనం కూడా శుద్ధమైన భక్తి కావాలని, శుద్ధమైన భక్తి పదంలో పాటించాలనే ప్రయత్నంలో ఉండాలి. కనీసం శుద్ధభక్తులు అయితే సంపూర్ణంగా ఆస్వాదిస్తారు, కనీసం ఇలా ప్రయత్నించే వాళ్ళు కొద్దిగానే ఆస్వాదించగలుగుతారు. కానీ ఇలా సరైన చేతనంతో లేకపోతే వాళ్ళు ఎక్కువగా ఆస్వాదించలేరు. అలాగే సరైన వ్యక్తితో కూడా వినాలి, సరైన వ్యక్తి దగ్గర నుంచి కూడా. మరి ఎవరి దగ్గర నుంచి వినాలి, ఎవరికి అధికారం ఉంటుందంటే ఎవరైతే ఎలా విన్నారో పరంపరలో అలాగే చెప్పిన వారన్నమాట. సో వారికే అధికారం ఉంటుందని ఇక్కడ ప్రభుపాదుల ద్వారా రాశారన్నమాట. ఎవరైతే ఒక ప్రామాణిక గురువుని స్వీకరించి ఆ గురువు నుంచి విని వాళ్ళు అలాగే వాళ్ళు దాన్ని కూడా చెప్పినప్పుడు, అప్పుడు దానికి వాళ్ళకి అటువంటి వాళ్ళకి అధికారం ఉంటుంది ప్రచారం చేయడానికి కానీ ఇంకొకరు చెప్పడానికి కానీ. సో అందుకనే కంపల్సరీ అందరూ గురువుని స్వీకరించాలి, గురువు నుంచి నేర్చుకోవాలి. కొంతమంది ఉంటారు పెద్ద పెద్ద పండితులు, సంస్కృతం కూడా వచ్చన్నమాట వాళ్ళకి, వాళ్ళు అనుకుంటారు నాకు గురువు అవసరం, నాకు సంస్కృతం వచ్చు, నేనే డైరెక్ట్గా శ్లోకాలు చదివేసుకొని అర్థం చేసుకొని దానికి రకరకాల అర్థాలు నేను ఇంకా రకరకాలుగా ఎన్నో విధాలుగా నా పాండిత్యం ఉపయోగించుకొని ఇంకా బాగా అర్థం చేసుకోగలను, ఇంకా బాగా వర్ణించగలను, ఇంకా బాగా నేను ఇంకోరు చెప్పగలను. అలా చాలామంది ఎంతో పెద్ద పెద్ద పండితులు ఉన్నారు. అందుకే వాళ్ళు అలాంటి వాళ్ళు ఎంతోమంది భగవద్గీత అటువంటి శాస్త్రాల పైన కూడా అనువాదాలు అవన్నీ చేశారు. కానీ అవి ఎవడు చదవడు, ఆ చదివినా ఎవడికి భక్తి రాదు. అందుకని వాళ్ళే భక్తులు కాదు, ఇంకా వాళ్ళు రాసిన పుస్తకాలు చదివి ఎవరు భక్తులు అవుతారు? సో వాళ్ళు ఏ పరంపరలో రాలేదు. సో అందుకే వాళ్ళు అన్నీ తప్పుడు తప్పుడుగా రాస్తారనమాట అలాంటి వాళ్ళు. అందుకనే మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరికి అసలు ప్రచారం చేయడానికి కానీ ఇంకొకరికి కృష్ణ భావనామృతం ఇవ్వడానికి, ఈ విషయాలు చెప్పడానికి అధికారం అంటే ఎవరైతే ఎలాగైతే వింటున్నారో అలాగే చెప్తున్నారు. సో అందుకనే మనం అందరం కూడా ఇస్కాన్లో ఉన్న అందరం కూడా ఎవరు ఏ గురువు దగ్గర తీసుకున్నా కానీ అందరూ చదివేది వినేది ప్రభుపాదులు వారి పుస్తకాలు, ప్రభుపాదులు వారి ప్రవచనాలు, ప్రభుపాదులు వారు ఇచ్చిన చెప్పిన విషయాల నుంచి నేర్చుకునేది. సో అందరు గురువులు ప్రభుపాదులు వారి నుంచి నేర్చుకుంటారు ఇస్కాన్లో. సో ఇస్కాన్లో అందుకే ఎప్పటికీ ఎల్లప్పటికీ అనంతకాలం వరకు ఇస్కాన్ ఎన్ని సంవత్సరాలు అయినా కానీ మెయిన్ శిక్షా గురు ఎవరంటే, మెయిన్ శిక్షా గురు శిల ప్రభుపాదుల ద్వారా అన్నమాట. అందుకనే ఆయన పుస్తకాలే ఆధారం ఇస్కాన్కి. సో అందుకనే ఈ విషయం చాలా మనము గ్రహించాలన్నమాట. సో ఇది అదే మనకి అథారిటీ. మనం శీల ప్రభుపాదులు ఇస్కాన్లో ఉన్నప్పుడు ఇస్కాన్ నుంచి మనం చెప్తున్నాం, ఇస్కాన్ తరఫు నుంచి ఇస్కాన్ నుంచి మనం ప్రచారం చేస్తున్నాం. శీల ప్రభుపాదులు వారు మనకి ఏం చెప్పారు పుస్తకాల్లో, ప్రవచనాల్లో, ఆదేశాల్లో, అవే మనము చెప్పాలన్నమాట. కానీ ప్రభుపాదులు వారు అంటారు దీన్ని మీరు సమయం సందర్భం అనుసారంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇంట్రెస్టింగ్గా ఆసక్తికరంగా చెప్పడానికి మీ యొక్క అనుభవాన్ని ఉపయోగించి చెప్పగలిగితే అప్పుడు దాన్ని, అంటే మన అనుభవాన్ని ఉపయోగించి మన సాక్షాత్కారాన్ని ఉపయోగించి చెప్తే అది అసలైన సరైన మంచి ప్రీచింగ్ అని. సో అందుకనే ఇది చాలా జాగ్రత్తగా వినాలన్నమాట ఈ విషయాలు. సో సనాతన గోస్వామి కూడా ఇంకొక చేతావని అంటే మన వార్నింగ్ ఇచ్చారనమాట. వార్నింగ్ ఇచ్చారు ఏమని, మీరు ఎప్పుడైనా సరే భాగవతం వినాలనుకుంటే శుద్ధ భక్తుల నుంచి లేకపోతే పరంపరలో ఉన్న భక్తుల నుంచే వినాలి, అంతేగాని అభక్తుల నుంచి వినకూడదు. అభక్తుల నుంచి వినడం అంటే భాగవతం శ్రవణం చేయడం అంటే అది విషం పూరితమైన సర్పం ద్వారా ఎలాగైతే ఒక విషపూరితమైన సర్పం ఒక మంచి గ్లాసులో మంచి పాలున్నా కానీ అది ఒకసారి స్పర్శించిందనుకోండి, ఒక్క డ్రాప్ పాయిజన్ అందులో విషం వేసినా కానీ పాలంతా కూడా విషపూరితం అయిపోతుంది. తర్వాత ఆ పాలు మొత్తం విషంగా మారిపోతుంది. అలాంటి పాలు తాగారనుకోండి, సో విష ప్రభావం తప్పకుండా చూపిస్తుంది, మృతి కూడా చెందొచ్చు. అందుకనే ఇటువంటి వారితో వీరిని విషపూరితమైన సర్పాలతో పోల్చారంట. అంటే వారి వాళ్ళ దగ్గర నుంచి అలాంటి వారు ఎవరైతే అభక్తులో వారి దగ్గర నుంచి మీరు విన్నారనుకోండి, అప్పుడు దానికి విపరీతమైన పరిణామం కూడా మీలో సంభవించవచ్చు అన్నమాట. అలా అందుకే చాలామందికి కొంత చాలామంది భాగవత్ కథలు విన్నారు, చూశారు, చదివారు, కానీ పరంపరలో కాదు. అలాంటి వారికి ఏదో రకమైన భావనలు ఉన్నాయి భగవంతుడి పైన, కానీ సరైన అండర్స్టాండింగ్ కానీ సరైన చేతన కానీ సరైన ఉద్దేశం కానీ జీవిత ఉద్దేశం తెలియదు. ఇంకా సరైన అవగాహన సరైన అండర్స్టాండింగ్ భగవంతుడి పట్ల లేదు. ఇంకా మాయావాదులు చైత్ర మహాప్రభు అంటారు, మాయావాది భాష్య సునిలే హోయ్ సర్వనాశ్. మాయావాది యొక్క భాష్యాన్ని విన్నారంటే సర్వనాశనం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతారని అంటే ఆధ్యాత్మిక రూపంగా. ఎందుకంటే వాళ్ళు భగవంతుడే మాయా అనుకునేవాళ్ళు, అందుకే వాళ్ళని మాయావాది అంటారు. నిరాకారవాదులు వీరొకటే. సో మాయావాదులు నిరాకారవాదులు వీళ్ళు ఏంటంటే భగవంతుడికి ఆకారం లేదనుకుంటారు, భగవంతుడే మాయా అనుకుంటారు, అలాంటి భగవంతుడి అవతారాలన్నీ మాయా అనుకుంటారు. సో అలాంటి వారు ఇంకేం అర్థం చేసుకోగలరు భాగవతాన్ని? సో అలాంటి వాళ్ళు మామూలుగా ఎక్కువ వాళ్ళు అనేది ఏంటంటే భాగవతం ఇవన్నీ పనికిరాని పుస్తకాలు, మెయిన్ ఇంపార్టెంట్ పుస్తకాలు వేదాలు అవి ఇవి అని. కానీ ఆయన అలాంటి మాయావాదులు కూడా ఒక్కొక్కసారి ఈ మధ్యన, ఎందుకంటే భాగవతం ఫేమస్ అనేసి జనాలకి ఇష్టం అనేసి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కానీ వాళ్ళని వల్ల వేసుకోవడానికి కానీ ఆ భాగవతం పైన కూడా ప్రవచనాలు ఇస్తుంటారు, లేకపోతే ఏదైనా డబ్బులు ఆశించో పేరు ఖ్యాతిని ఆశించో ప్రవచనాలు చేస్తుంటారు. కానీ వాళ్ళు ఇచ్చే భాషల్లో ప్రవచనలో దాని అంత అర్థాలన్నీ కూడా చేంజ్ చేస్తారన్నమాట. అందుకనే ఇలాంటి మాయావాదుల యొక్క ముఖాల నుంచి మనము శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయకూడదు. ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శ్రీమద్ భాగవతం అన్నిటికన్నా గొప్ప పుస్తకం. ఇందులో దీని శ్రవణం అనేది ఎంత ముఖ్యమనేది ఇప్పుడు వచ్చే శ్లోకాల్లో కూడా మనకు చెప్తారన్నమాట సూత గోస్వామి. సో ఈ శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం, ఈ యొక్క లీలలు శ్రీమద్ భాగవతం వినడం ద్వారా ఇలాంటి లీలని ఈ లీలలు వరహదేవుడి యొక్క ఈ లీలను వినడం ద్వారా మనకు వచ్చే లాభం కూడా చెప్తారు. నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. అన్యేషాం పుణ్యశ్లోకానాం ఉద్దామా యశసాంసతాం ఉపశ్రుత్యా భవేన్మోదః శ్రీవత్సాంకస్య కిం పునః. సో ఇలా భగవంతుడు ఎవరి వక్షస్థలంలో అయితే శ్రీవత్స చిహ్నం ఉంటుందో అటువంటి భగవంతుడి యొక్క కథలు వినడం ద్వారా ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభవంతిని పొందుతారు. భగవంతుడే కాదు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క లీలల్ని విన్న అదే ఆధ్యాత్మిక ఆనందాన్ని భక్తులు పొందుతారు అని ఇక్కడ రాశారన్నమాట. అందుకనే ఇలాంటి భక్తులు శుద్ధ భక్తులు కూడా అమరులు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు ఎక్కడో ఎన్నో కోట్ల కోట్ల సంవత్సరాల క్రితం ఆయన అవతరించారు, ఇక్కడ జన్మించారు, కానీ ఇప్పుడు కూడా ఆయన గురించి చర్చించుకుంటాం. సో భగవంతుడితో పాటు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క ఖ్యాతి కూడా అమరం అని ఇక్కడ రాస్తున్నారన్నమాట. సో అందుకని భాగవతం అంటే భగవంతుడు, భగవంతుడి యొక్క భక్తుల లీలలు రెండు కలిపి సపరేట్ చేయలేరు, రెండు ఉంటాయి అందుకే భాగవతంలో స్టోరీలో. అందుకే ఇప్పుడు మనం చూస్తాం ఇంకా ఫ్యూచర్లో నాలుగో స్కందంలో ధ్రువ మహారాజ్ కథ, ఏడవ స్కందంలో ప్రహ్లాద్ మహారాజ్ కథ, ఆరో స్కందంలో అంబరీష్ మహారాజ్ కథ, ఇలా ఎన్నో స్కందాల్లో రకరకాల భక్తుల శుద్ధ భక్తుల యొక్క జీవన చరిత్రలు కూడా మనం చూస్తాం అన్నమాట. ఇంకా మహాభారతం తీసుకున్న అందులో పాండవులు ఉంటారు, పాండవులు కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు. సో అక్కడ కూడా భగవంతుడు కృష్ణుడు వస్తాడు, ఆయన చర్చ కూడా జరుగుతుంది, భగవంతుడు పాండవుల యొక్క భక్తి దాని గురించి కూడా చర్చించుకుంటారు. సో భక్తుల చరిత్ర కూడా మనము విన్న ఆధ్యాత్మిక ఆనందం మనకు లభిస్తుంది అని చెప్తున్నారన్నమాట. సో కానీ ఇవన్నీ కూడా మనము ఈ ఆధ్యాత్మిక ఆనందం ఎప్పుడు లభిస్తుందంటే లాభం ఎప్పుడు లభిస్తుందంటే మనం సరైన వ్యక్తుల ద్వారా వినడం ద్వారా. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా తెలుగులో కూడా మీరు ఇవాళ రేపు చాలామంది భాగవతం పైన కూడా ప్రవచనాలు ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నేను ముందు కూడా చెప్పాను కానీ మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను, ఎందుకంటే ప్రభుపాద వారు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు కనుక. సో చాలామంది ప్రఖ్యాత చెందిన స్పీకర్స్ తెలుగులో ఇస్కాన్ వాళ్ళు కాదు, బయట నుంచి ఇస్కాన్ బయట నుంచి చాలామంది ఉన్నారు. మీకు యూట్యూబ్లో కానీ టీవీలో కానీ వస్తూ ఉంటారు, తెలుగు భక్తి ఛానల్స్లో కూడా వస్తూ ఉంటారు. చాలా ఫేమస్, అందరికన్నా ఫేమస్, ఇంటింటిలో జనాలు వింటుంటారు ఆయన గురించి. సో ఆయన పక్కా మాయావాది. సో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఆశ్చర్యపోతారు పేరు చెప్తే, చాలామంది నోరెళ్ళ తీసుకుంటారు. అందుకే నేను చెప్పట్లేదు, యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి. కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మాయావాదులని ఎందుటి మీద రాసుకొని ఉండరు, అది జాగ్రత్త. మీరు కనుక్కోవాలి. అందుకే ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ప్రవచనం వింటే, మీరు వాళ్ళు ఏ వైష్ణవ పరంపర నుంచి చెందినవారు, వాళ్ళు అన్నారనుకోండి, లేదండి నేను మేము మాయవాద పరివారం, మాయవాద సంస్కృతి సంప్రదాయం, మేము ఆదిశంకరాచార్యుల యొక్క సంప్రదాయం అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆదిశంకరాచార్యులు అనుసరించే వాళ్ళందరూ కూడా మాయవాదులు, నిరాకారవాదులు అని. సో వాళ్ళని మనం అనుసరించకూడదు, వాళ్ళని మనం వాళ్ళ దగ్గర నుంచి మనం వినకూడదు. సో మీరు కనుక్కోవాలి. మీరు వింటున్నా ఎలాగైతే, మీరు మీకు మా బాడీకి ఏదైనా ట్రీట్మెంట్ కావాలనుకో, ఏదో రోగం వచ్చిందనుకోండి, ఎక్కడ పడితే అక్కడ ఎవరి దగ్గర పడితే దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళరు కదా. కనుక్కుంటారు ఆ డాక్టర్ మంచి డాక్టరా, ఆ డాక్టర్ నిజంగా ఎంబీబీఎస్ చేశాడా లేకపోతే డిగ్రీ చేశాడా, దొంగ డాక్టరా లేకపోతే. సో ఎలాగైతే మనము మనకు మన రోగాన్ని నయం చేసుకోవడానికి ఆ డాక్టర్ గురించి బాగా అర్థం చేసుకొని సరైన డాక్టర్ని తెలుసుకున్నాగానే, నలుగురు నుంచి ఆయన అన్ని వెరిఫై చేసుకున్నాగా ఆయన దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాము. ఇది కూడా అలాగే. సో ఇక్కడ కూడా మనం వింటున్నామంటే ట్రీట్మెంట్ తీసుకుంటాము. మన ఆధ్యాత్మికంగా మనం ఎంతో అనర్థాలు ఉన్నాయి, వాటన్నిటికీ ముక్తం అవ్వడానికి, శుద్ధమవడానికి, మనం మన చేతను శుద్ధం చేసుకోవడం కోసం మనం శుద్ధమవడానికి ఇక్కడ మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. సో మరి సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అలా అలా దొంగ డాక్టర్ దగ్గరికి వెళ్తే కష్టం మరి. అందుకనే మనము జాగ్రత్తగా చూసుకొని, ఒకవేళ వాళ్ళు మన ప్రామాణిక వైష్ణవ పరంపరలో ఉన్నారా లేదా తెలుసుకొని తర్వాత వినాలి. ఓ 100 మంది వింటున్నారు కదా అనేసి నేను వింటే పర్వాలేదు అనుకుంటే, వాళ్ళు 100 మంది నరకానికి వెళ్తారు, మీరు నరకానికి వెళ్తారు వాళ్ళతో పాటు. రూపాల ద్వారా అంటారు, ఒక గుడ్డివాడు ఇంకో 100 మంది ఇంకో ఎంతోమంది గుడ్డి వాళ్ళని ఏం దారి చూపిస్తాడు, అతను గోతులు పడతాడు, అతను ఫాలో అయిన వాళ్ళందరూ కూడా గోతులు పడతారు అనమాట. వాళ్ళు మీరు అన్నారు అనుకోండి, అరే 1000 మంది ఆయన వింటున్నారంటే వాళ్ళందరూ గోతులు పడతారు, మీరు వెళ్ళండి గోతులు పడండి, గొర్రెల మందంతో వెళ్ళండి. కొంతమంది అలాగే అనమాట, గొర్రెల మందం ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడ వెళ్ళిపోతారనమాట. ఓ అదే కరెక్ట్ పద్ధతి, అది చాలామంది పాటిస్తున్నారు కదా, ప్రాబ్లం లేదు. అరే వాళ్ళందరూ చచ్చూరుకుంటారు, మీరు వాళ్ళతో పాటు చచ్చూరుకుంటారా ఏంటి? సో అందుకనే జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా కీర్తన భజన ఫిలిం స్టార్ సినిమా స్టార్ వాళ్ళు కూడా, వాళ్ళు కూడా ఎంతోమంది ఈ కీర్తనలు భజనలు పాడుతూ ఉంటారనమాట. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి వినకూడదు, ఎందుకంటే వాళ్ళు భక్తులు కాదు కనుక. తో మీకు మ్యూజిక్ బాగానే ఉండొచ్చు, కానీ పాడిన వారు ఎవరు, క్లాస్ ప్రవచనం ఇచ్చిన వారు ఎవరు, వాళ్ళు భక్తులా కాదా అని చూడాలి. సంగీతం బాగుంది, వాళ్ళ యొక్క వాక్చాతుర్యం బాగుంది, వాళ్ళ యొక్క వాయిస్ బాగుంది, వినడానికి నాకు చాలా బాగుంది అంటే ఇంకా మనం హెల్ప్ చేయలేమన్నమాట. మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. యోగజేంద్రం జిహశగ్రస్తం ధ్యాయంతం చరణాంభుజం క్రోశంతీనాం కరేణూనాం కృచ్రతో మోచయధృతం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ గజేంద్రుడు యొక్క ఉదాహరణ ఇస్తున్నారు. గజేంద్రుడు ఆయన ఒక రాజు, కానీ ఏనుగుల్లో రాజు. సో ఆయన ఏనుగుల్లో రాజు అయిన ఒకసారి, ఈ స్టోరీ కూడా తర్వాత వస్తుంది అప్పుడు చూద్దాం, కానీ నీళ్ళల్లో ఒక క్రొకడైల్ మగర్మచ్ మొసలి పట్టుకుంటుంది అనమాట కాలుని. సో దాంతో యుద్ధం చాలా రోజులు చేస్తారు, కానీ రక్షించుకోలేని పరిస్థితిలో ఆయన భగవంతుడిని ప్రార్థించుకుంటాడు. అప్పుడు భగవంతుడు వచ్చేసి రక్షిస్తాడు ఈ యొక్క గజేంద్రుడిని. అప్పుడు ఆ సమయంలో ఆ గజేంద్రుడు అలా ఏమంటాం, ప్రాణాలు కోల్పోయే సమయంలో ప్రార్థించుకుంటుంటారు భగవంతుడికి. అప్పుడు మిగతా ఆయన వాళ్ళందరి భార్యలు కూడా, వేరే ఏనుగులన్నీ ఆడేనుగులు కూడా అక్కడ నది ఒడ్డున కూర్చొని ఏడుస్తున్నాయి, ఏం చేయలేకపోయి హెల్ప్ చేయలేక. కానీ భగవంతుడు ఆ సమయంలో వచ్చి హెల్ప్ చేస్తారనమాట, రక్షిస్తాడు ఈ యొక్క ఏనుగురాజుని గజేంద్రుడిని. సో అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, అలా ఒక పశువు రూపంలో ఉన్న ఏనుగు కూడా భగవంతుడిని ప్రార్థించుకుంది శుద్ధభక్తి చేసుకోవడం ద్వారా. ఆ ఏనుగు కూడా, అతను కూడా ఏనుగు శరీరం నుండి కూడా, ఏనుగు కూడా భగవంతుడు ఆ ఏనుగుని కూడా రక్షించాడు, ఆయన భగవంతుడిని పొందగలిగాడు ఏనుగు రూపంలో ఉండి. అటువంటిది మరి ఎవరైనా సరే, అంటే భక్తులు ఏ శరీరంలోనే భగవంతుడిని ప్రాప్తి చెందుకోవచ్చు. కానీ ఒకవేళ మీరు దేవతా శరీరంలో ఉన్న, ఒకవేళ భగవంతుడు శుద్ధభక్తి చేసుకోకపోతే మాత్రం భగవంతుడు మనం ఆశ్రయించలేము. సో అది తాత్పర్యం ఇక్కడ ప్రభుపాల ద్వారా చెప్తున్నారనమాట. తం సుకారాధ్యం రుజుభిర్ అనన్య శరణైర్నిభిః కృతజ్ఞా కోన సేవేత దురారాధ్యం అసాధుభిః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరు వాట్ గ్రేట్ఫుల్ సోల్ ఈస్ దేర్ హూ వుడ్ నాట్ రెండర్ ఈస్ లవింగ్ సర్వీస్ టు సచ్ ఎ గ్రేట్ మాస్టర్ ఎస్ ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. సో కృతజ్ఞ కోన సేవేత, ఎవరు వాళ్ళు అంటే ప్రతి ఒక్కడు ఒక వ్యక్తి, ఒక వ్యక్తి కృతజ్ఞుడైతే తప్పకుండా భగవంతుడికి సేవ చేస్తాడు. అంటే ఎవరైనా భగవంతుడికి సేవ చేయట్లేదంటే ఆ వ్యక్తిలో కృతజ్ఞత అనేదే లేదు. ఇక్కడ క్లారిఫై చేస్తున్నారన్నమాట. ఎందుకంటే భగవంతుడు అలా ఎంతో ఈజీగా ఎవరైనా శుద్ధభక్తితో భగవంతుడికి ఆరాధించుకుంటే సంపూర్ణమైన రక్షణ భగవంతుడు ఇస్తాడే. సో మరి ఎందుకు భగవంతుడిని ఆరాధించుకోరు? ఎవరైనా దుష్టులు, ఏమాత్రం కృతజ్ఞత లేని వాళ్ళు కాకపోతే తప్పకుండా వేరే వాళ్ళందరూ కూడా భగవంతుడిని ఆరాధించుకుంటారు, భగవంతుడి భక్తి చేసుకుంటారు. ఎందుకంటే భగవంతుడు సంరక్షిస్తారు వాళ్ళని. సో ఇప్పుడు కూడా భగవంతుడు అలా అందరికీ ప్రతి ఒక్కరి ప్రభువాల వారు రాస్తున్నారు. మనకి గాలి, నీరు, ఎండ, వాన అన్నీ కూడా భగవంతుడు ఇస్తున్నారు. అవునా? ఇప్పుడు మనం ఎండ వస్తుంది సూర్యుడి ద్వారా, దానికి మనం ఏమైనా, మనకి భగవంతుడు ఫ్రీగానే ఇస్తున్నాడు, మనం ఏమైనా దానికి ట్యాక్స్ కడుతున్నాం భగవంతుడికి, ఏమైనా మనము డబ్బులు ఇచ్చాము భగవంతుడికి లేదే. సో మీరు అడిగినా అడగకపోయినా మీకు కావాల్సిన అన్ని కూడా భగవంతుడు ఇచ్చేస్తున్నాడు ముందు. సో మనకి కృతజ్ఞత అనేది ఉండాలి భగవంతుడి పట్ల. కానీ అలా కృతజ్ఞత భావం లేకుండా ఎందుకు నేను భగవంతుడికి సేవ చేయాలి, నాకు ఏం చేశాడు భగవంతుడు, ఇప్పటివరకు బతుకున్నామంటే భగవంతుడి కృప వల్లనే. అవునా? సో ఒకవేళ ఒక వ్యక్తి ఇలా కృతజ్ఞత భావన లేకపోతే మాత్రం ఇంకా సదుపాయాలన్నీ కూడా ఉపయోగించుకొని ప్రకృతి నుంచి, భగవంతుడు సృష్టించిన ప్రకృతి నుంచి అన్నీ ఆస్వాదించుకుంటూ భోగించుకుంటూ భగవంతుడి పట్ల కృతజ్ఞత భావనాన్ని వ్యక్త చేయలేకపోతే ఆయన ఇంకా ఒక దొంగ బందిపోటుతోనే లెక్క అనేసి ఇక్కడ రాశారన్నమాట. యో వై హిరణ్యాక్షవదం మహాద్భుతం విక్రీడితం కారణ సుకారాత్మనః సూకరాత్మనః శృణోతి గాయత్యనుమోదతేంజస్ విముచ్యతే బ్రహ్మవదాదపి ద్విజః. సో ఈ విధంగా ఎవరైనా సరే, ఇంతకుముందే చెప్పారు భక్తులనే వారు భగవంతుడి, భగవంతుడి యొక్క భక్తుల యొక్క లీలలు విని ఆస్వాదించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు సరైన చోటు నుంచి సరైన చేతనతో విని. అలా విన్నవారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే సూత గోస్వామి శౌనకాదృశ్యులకి, ఓ బ్రాహ్మణులారా, ఇలా ఎప్పుడైతే మీరు ఈ లీలను, ఈ వరహదేవుడు హిరణ్యాక్షుణ్ణి వధించిన ఈ లీలను ఎవరైనా సరే వింటే, ఎవరైనా సరే శ్రద్ధతో దాన్ని ప్రచారం చేసినా, ప్రవచనం ఇచ్చినా, ఎవరైనా దాన్ని శ్రద్ధతో శ్రవణం చేసిన, దీన్ని శ్రవణం కీర్తనం చేయడం ద్వారా తప్పకుండా వాళ్ళు ఒక ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తారు. అంతేకాకుండా ఎన్ని పాపాలు ఇప్పటివరకు ఉన్నాయో అన్ని పాపాల నుంచి కూడా ముక్తులైపోతారు. ఎంత పెద్ద పాపమైనా సరే బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుడిని హత్య చేస్తే ఎంతో పెద్ద పాపం కలుగుతుంది, ఆ పాపం నుంచి కూడా ముక్తి పొందుతారంట. ఇది గొప్పతనం. భాగవత లీలా శ్రవణం చేయడం ద్వారా మీరు ఏ చైనా అసలు పెద్ద పెద్ద యజ్ఞాలు, పెద్ద పెద్ద వ్రతాలు, పెద్ద పెద్ద తపస్సులు అవసరం లేవు. క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. అనేక మంది భక్తులు మూర్ఖత్వం ఏంటంటే వాళ్ళు అనుకుంటారు ఈ భాగవతం శ్రవణం చేయడం ఏమొస్తుంది, మా ఈ వ్రతాలు చేయాలి, ఈ యజ్ఞాలు చేయాలి, హోమాలు చేయాలి, ఇంకా ఏవో తపస్సులు చేయాలి, అప్పుడు కదా మనకి ఏదైనా పాపాల నుంచి ముక్తి కలిగేది. అవసరం లేదు. భక్తి మార్గంలో మీరు ఒకవేళ ఒక మార్గాన్ని సరిగ్గా అనుసరించండి. అన్ని మార్గాల్లో చేతులు కాళ్ళు పెట్టేసి కాల్చుకోకుండా ఒకటే మార్గాన్ని సరిగ్గా అనుసరించండి. ఇక్కడ మనకు అన్నిటికన్నా సులువైంది, అన్నిటికన్నా శ్రేష్టమైంది, అన్నిటికన్నా ఉత్తమమైంది, అన్నిటికన్నా ఉన్నతమైంది భక్తి మార్గం. అందులో ఇప్పుడు మనకు నెక్స్ట్ శ్లోకంలో కూడా ఇస్తారు ఆ విషయం మళ్ళీ. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు భాగవతం ఈ లీల, ఇలా ప్రతి లీలలో ఫలశ్రుతి ఉంటుంది మీరు చూడొచ్చు. అంటే మెయిన్లీ ఏంటంటే భాగవత శ్రవణం. ఇప్పుడు ఈ వరాహదేవుడి యొక్క ఈ లీలను కూడా మనం స్మరించుకుంటే, వింటే, శ్రవణం చేస్తే తద్వారా అన్ని పాపాల నుంచి మనం ముక్తులు పొందాము. సో ఎందుకంటే ఇందులో భక్తి మార్గం అటువంటిది, ఇందులో పాపాల నుంచి ముక్తే కాదు పాపము చేసే ప్రవృత్తి నుంచి కూడా మనకు ముక్తి లభిస్తుంది. ఈ విషయాన్ని ఇంకా బాగా విస్తృతంగా భక్తి రసాంగతి ఇందులో వర్ణిస్తారు. సో అందుకనే మనము చాలా వినాలన్నమాట, ఇంపార్టెంట్. ఏతన్మహాపుణ్యమలం పవిత్రం ధన్యం యశస్యం పదమాయురాశిషం ప్రాణేంద్రియాణాం యుధి శౌర్యవర్ధనం నాయా నారాయణోంతే గతిరంగ శృణ్వతాం. కావాలంటే ఈ శ్లోకం మెమరైజ్ చేసుకోండి, చాలా మంచి శ్లోకం. ఇందులో మీకు మళ్ళీ ఇంకా లాభాలేంటి, ఒక పాపాలైతే ఇప్పుడు మీకు ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుందని ముందే చెప్పేశారు. ఇంకొకటి, మీ అన్ని పాపాల నుంచి బ్రహ్మహత్య నుంచి కూడా మీరు తప్పించుకుంటారు, అంటే మీకు ముక్తి కలుగుతుంది అని చెప్పేశారు. నెక్స్ట్ మూడవది ఏంటంటే పెద్ద లాభం. మీకు చాలామంది అరే సరే పాపాల నుంచి ముక్తి కలుగుతుంది, ఏదో ఆనందం కలుగుతుంది, సరే ఇంకా ఏం మనకు లాభాలు ఇంకా ఏం కావాలి, చాలామందికి లాభాలు కావాలి కదా, ఏం ఫలం దొరుకుతుంది, ఏం లాభం దొరుకుతుంది. ఏతన్ మహాపుణ్యం, మహాపుణ్యం అంటే మీరు ఇంకా వేరే పుణ్యం ప్రాప్తించుకోవడానికి వేరే కార్యాలు అవసరం లేదు, మహాపుణ్యం లభిస్తుందండి మీకు భాగవతాన్ని ప్రచారం చేయడం ద్వారా, భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా మహాపుణ్యం. ఇంకా అలం పవిత్రం, పవిత్రం అవునా, అలం పవిత్రం అంటే మీరు ఇది చాలా పవిత్రమైంది, మీకు పవిత్రత లభిస్తుంది, మీకు మహాపుణ్యం లభిస్తుంది. ధన్యం, మీరు ధన్యులైపోతారు అంటే మీకు చాలా ధనం కూడా లభిస్తుంది. ధన్యం యశస్యం, యశ అంటే ఖ్యాతి, ఎంతో ఖ్యాతి కూడా లభిస్తుంది. ఇంకా అంతేకాకుండా ఆయు ఆశిష్యం అంటే ఆయు, మీకు పెద్ద ఆయు, ఆయు పెరుగుతుంది మీది, అంటే చాలా కాలం మీరు జీవిస్తారు. ఇంకా ఆశిష్యం, మీరు ఏం ఆశించారో అవన్నీ కూడా మీకు దక్కుతాయి. అంతేకాకుండా ఇక్కడ ప్రాణేంద్రియాణం యుధి శౌర్యవర్ధనం, యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రాణం ఇంద్రియాలు అన్నీ కూడా దాని శౌర్యం అంతా పెరిగిపోతుంది, అంటే బాగా యుద్ధం చేయగలడు ఒక వ్యక్తి ఎవరైతే యోధ. సో అంటే ఓన్లీ బ్రాహ్మణులకే కాదు, ఇప్పుడు క్షత్రియులు కూడా ఎవరైనా వింటే లీలలు శ్రవణభావతం శ్రవణం చేస్తే యుద్ధంకి వెళ్ళినప్పుడు ఆయన కూడా అంతే శౌర్యవంతంగా యుద్ధం కూడా చేయగలడంట. చూడండి మరి మృత్యు సమయంలో ఎక్కడ వాళ్ళకి లభిస్తుందండి, నారాయణోంతే గతిరంగ శృణ్వతాం. సో నారాయణోంతే గతిర్, వాళ్ళ గతి అంతం, అంతంలో గతి ఏంటంటే నారాయణం గతి. సో భగవంతుడి ధామానికి, వైకుంఠ ధామానికి ఈ వినడం వల్ల, శృణ్వతాం ఇలా వినడం ద్వారానే నారాయణ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అంట అని ఇక్కడ చెప్తున్నారు. సో అంటే ఇలా మృత్యు సమయంలో ఎవరైనా భగవంతుడు అంతే అంతకాలంలో నారాయణుడి గురించి వింటే, ఇలా లీలల గురించి వింటే నారాయణుడి యొక్క ధామానికి, భగవద్ధామానికి, వైకుంఠ ధామానికి వెళ్ళిపోవచ్చు. సో ఎంత ఇంపార్టెంట్ అనేది భాగవతం వినడం, శ్రవణం చేయడం, కీర్తనం చేయడం, ప్రచారం చేయడం అనేది మీరు అర్థం చేసుకోండి. అందుకనే ఎలాగైనా సరే మనము మన భక్తి చేసుకుంటున్నప్పుడు మనం కంపల్సరీ, ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు, ద బిగినింగ్ ఆఫ్ డివోషనల్ సర్వీస్, మన భక్తి ఎప్పుడు ఆరంభమవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంచి అనిపించింది నాకు స్టేట్మెంటు. మీ భక్తి ఆరంభమైందా లేదా మీకు టెస్ట్ చేసుకోవడానికి, చాలా సింపుల్ అనమాట. ఆరంభమైందా లేదా, ద బిగినింగ్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ ఇస్ టు స్పేర్ సమ్ టైమ్, కొద్ది సమయము వెచ్చించాలంట, సమ్ టైమ్ అండ్ లిజన్ టు శ్రీమద్ భాగవతం ఫ్రమ్ ద రైట్ సోర్స్. మనము కొద్దిసేపు ఒకవేళ భక్తిలో కొంచెం సమయాన్ని వెచ్చించి భాగవతాన్ని శ్రవణం చేస్తే అప్పుడు మన భక్తి మార్గం మొదలవుతుందంట. మరి చాలామందికి సమయం లేదంటారు భాగవతం వినడానికి, అంటే వాళ్ళకి భక్తి ఎలా మొదలవుతుంది, వదిలే అవ్వదు. సో శ్రీ చైతన్య మహాప్రభు అందుకనే భక్తి మార్గంలో అన్నిటికన్నా ఐదు ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఐదు ముఖ్యమైన విషయాలు చైతన్య చరితామృతంలో వస్తుంది, అప్పుడు చూద్దాం మళ్ళీ. కానీ ఇప్పుడు ఐదు ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి ఏంటంటే భక్తులకి సేవ చేయడం, భక్తులు భగవంతుడి యొక్క శుద్ధ భక్తులకి సేవ చేయడం, ఏ విధంగా వీలైతే ఆ విధంగా సేవ చేయడం. నెక్స్ట్ హరినామ జప, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. ఇంకొకటి శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం. ఇంకొకటి భగవంతుడి యొక్క విగ్రహాన్ని ఆరాధించడం. ఇంకా తర్వాత ఒక మంచి పుణ్య తీర్థంలో, అంటే దివ్యస్థలంలో, తీర్థస్థలంలో నివసించడం. ఇవి ఐదు ముఖ్యమైన విషయాలు అన్నమాట భక్తి మార్గంలో. సో ఎలాగైనా సరే ఈ ఐదు విషయాలు మనము చేయడానికి ప్రయత్నించాలన్నమాట. సో తద్వారా మీరు ఇక్కడ భగవద్ధామానికి ఎలాగో వెళ్ళిపోతారు, చనిపోయిన తర్వాత. కానీ చనిపోక ముందు కూడా ఇక్కడ ఉన్నంత కాలం కూడా మీరు ఈ ఐదు కార్యాలు చేస్తూ ఉన్నారంటే ఈ భౌతిక జగత్తులో ఉన్న భౌతిక సమస్యల నుంచి కూడా మీ యొక్క విశ్రాంతి అనేది కలుగుతుంది తప్పకుండా. సో మనం దీంతో ఈ యొక్క శ్లోకంతో ఈ చర్చతో ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తున్నాము. సో నెక్స్ట్ 20వ అధ్యాయం అది మనం రేపటి నుంచి చూద్దామంట. ఈరోజు ఇక్కడ మన చర్చను ముగిస్తాము. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఎంతో ఓపిక విన్నందుకు. శిల ప్రభుపాదకి జయ్, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ్, సమవేత గౌరవభక్త వృందికి జయ్, నితాయ్ గౌర్ సితనాథ్ ప్రేమనంది హరి హరి బోల్.